ఇది కదా అనుకుంటున్నావు, నువ్వు మారలేవు, కావలసిన ఉదాహరణ ఇవ్వగలను వద్దాం అనుకుని రాలేని వాళ్ళు, రాకూడదనుకుని వచ్చిన వాళ్ళు, ఇంతకీ నువ్వు చేసిన ఏంటి అవుతాయి? నువ్వు చేయగలిగేది ఏంటి అంటే వచ్చాక సదుపయోగం చేసుకోవటం. క్లాసు వరకు రావటం అనేది అదృష్టమే, దాని అది మీ చేతిలో లేదు అది. కానీ మీ చేతిలో ఏముంది అంటే క్లాస్కి వచ్చారు, వచ్చాక ఎంత ఉపయోగించుకుంటున్నారు. అందుకు 10:30 to 4:30 అనేది ఒక క్లాసు లాగా మీరు మార్చే చెప్తే కోటీశ్వర్లే, ఇంకా అది హాస్యానికి ఏం చెప్పటంలే, నేను దానికి చెప్పటంలే, సర్కిల్ సర్కిల్లోకి రండి. అంచేత ఆ ట్రిక్ ఏంటి అంటే అంటేంటి, వీడు నన్ను అంటాడా, వాడు నన్ను అంటాడా, వీడు నాకు చెప్పేవాళ్ళ, సమర్థించుకోవటం అనేది ఒక పెద్ద రోగం, అది వదులుకోవాలి మనుషులు. సమర్థింపు ఎప్పుడు వస్తుంది, నేను అనేవాడు ఉంటే. ఇలా ఎందుకు చేసావున్నా అనుకో, మరి నువ్వు చేసావుగా, ఇంట్లో జరిగేది వాదోపవాదాలు సాధారణంగా మా తమ్ముడితో వాళ్ళతో వచ్చే తింటే అది అందరికీ ఒకటే అనిపిస్తుంది నాకు. అంచేతే ఏంది నా తమ్ముడు అని అంటేనే తప్ప ప్రతి వ్యక్తి చేసేది ఏంటి, సమర్థించుకుంటాడు. సమర్థించుకోవటం మానేయగలిగేటటువంటి స్థితి ముందు రావాలి, అప్పుడు ప్రకృతి ఏం చెప్తుందో మీకు అర్థమవుతుంది. మీరేం చెప్తున్నారు, ప్రకృతి వల్ల మీరు ఎదగలేకపోయారు. వాడికి వీలుంది, నాకు వీలు లేదు, ఎవడు చెప్పాడు నీకు వీలు లేదని? బెన్నాక్ష పేరు విని ఉంటారు మీరు, అతను తన 5 ఏట రాయటం మొదలెట్టాడు. 5 ఏటే అతని మొదటి నాటకం ఎప్పుడు వచ్చబడిందో తెలుసా మీకు? ఐడియా ఉందా ఎప్పుడు? జార్జ్ బెన్నాక్ష పెద్ద రైటర్ అని తెలుసు కదా మీరు. 5 ఏట నుంచి గెలకటం మొదలెట్టాడు. అతను మొదటి నాటకం అచ్చుపడింది ఎన్ని సంవత్సరాలకు తెలుసు? అతని వయసు ఎంత ఉంటుంది? 5 ఏట మొదలెట్టాడు. ఊహ, పెద్ద రైటర్ కదా అతను. 94 ఏట. మొట్టమొదటి అయింది, పబ్లిష్ అయింది, పెద్ద రైటర్ అయిపోయాడు. అంచేత మేము చాలా ప్రయత్నాలు చేసాం, మాకు అవకాశాలు దొరకటం లేదనేవాళ్ళని ఏమనాలి? మీ మూర్ఖత్వం ఉందండి. ఉదాహరణ చెప్పుకుంటున్నాం కదా అతన్ని, ఎందుకు పట్టు వదలలేదు కనుక. ఇంకోడున్నాడు ఒక అతను, అడవిలో ఉండేవాడు, కట్టెలు కొట్టి అమ్ముకునేవాడు వాడి తండ్రి. మరి కొడుకు ఏమిస్తాడు వారసత్వం? గొడ్డలు ఇచ్చాడు. సరే ఏదో అవస్థపడ్డాడు, వెళ్తూ ఉండేవాడు, ఏదో అవస్థపడి ఏదో విధంగా లా చదివాడు. లా చదివాక పోటీ చేశాడు ఎలక్షన్లో, ఫెయిల్. ఉద్యోగం చేశాడు, ఫెయిల్యూర్. వ్యాపారం మొదలెట్టాడు, ఫెయిల్యూర్. కానీ పోటీ చేయటం మానలేదు ఎలక్షన్లో. అలా మొత్తం అతను తన జీవితంలో 60 సార్లు పోటీ చేశాడు, 60 సార్లు ఓడిపోయాడు ఎలక్షన్లో. అప్పటికి అతనికి 59 ఏళ్ళు ఎంత వచ్చాయినా కరెక్ట్ ఏజ్ గుర్తు లేదు అతను. అంటే రకరకాల పోస్ట్ దీనికో దానికో దీనికో దానికో, ఒకే నెలలో 2-3 ఎలక్షన్లు వచ్చేయొచ్చుగా, మున్సిపాలిటీ కౌన్సిల్ గానో దానికనో దీనికో. చివరికి పోటీ చేశాడు, ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయ్యాడు అబ్రహాం లింకన్. ఇప్పుడు చెప్పుకుంటున్నాగా చేత మీకు అసలు ఆ పట్టుదల ముందు మీ పట్టుదల అసలు ఏం పట్టుదల ఉందని అసలు ఏమీ లేదా? ఉన్న పట్టుదల ఏదైనా ఉంది అంటే ఎవరో ఆ గురువుని అనుగ్రహించటం, ఈ గురువుని అనుగ్రహించటం, మీకోసం మేము చేస్తున్నాం కానీ లేకపోతేనా అంటాం. నేను నేర్చుకుంటున్నాను, మీరు అది నేర్చుకోండి. ఏంటి నేర్చుకోవాలో అర్థం చేసుకోండి. మొట్టమొదటి మీరేం నేర్చుకుంటున్నారు? జ్యోతిషం. ఆ జ్యోతిషము మీ జీవితాన్ని శాసించాలి. అది రాజపురోహితులు అన్నాడే అక్కడ, మీ జీవితాన్ని శాసించుకుని మీరు జ్యోతిషాస్త్ర ప్రకారం జీవించగలిగితే. కానీ ఆ జీవితాలు ఎప్పుడు శాసించబడగలుగుతాయంటే వాస్తు ప్రకారం ఉన్నటువంటి ఇళ్లలోనే, లేకపోతే బుద్ధి భ్రష్టు చెంది కరెక్ట్గా సజెషన్స్ రావు. మంచిద వాస్తు. మరి ఇందాక ఈశాన్యంలో బరువు ఉంది, అది తీయించాలి అన్నారు ప్రసాద్ గారు. మరి నా కాలికి ముళ్ళు గుచ్చుకుంటే ఎన్నాళ్ళు చేసి ఉండేవాడిన నేను? ఏం చేస్తాం కాలికి చేతిగా ముళ్ళు గుచ్చుకుంటే? వెంటనే చేస్తాం కదా, లేకపోతే బాధపడుతూ ఉంటాం కదా. ఒకవేళ రాత్రి అయింది, ఎవడు లేడు, డాక్టర్ దొరకలేదు, మనం తీసుకోలేము అనుకో, అలాంటి పరిస్థితి అయినా బాధపడతాం కదా. కానీ ఆ ఈశాన్యంలో బరువు పెరిగితే బాధ ఉందా మనకి? లేదుగా బాధ. ఆ బాధ తెచ్చుకోవాలి. అది నేను చెప్పేది బాధ తప్పు పట్టుకోవడం అని కాదు. మీరు ముందు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ క్రిటిసిజమ్స్ ఎవరు చేయటంలే, మీరు పనికిరాని వాళ్ళు అని ఎవరు అంటంలే, మీరు రాజపురోహితుల లెవెల్ను మించిపోయి మహర్షి లాంటి వ్యక్తులు మీ కాళ్ళ దగ్గరికి రావాలని నేనంటూ ఉంటే మీరు మిమ్మల్ని మీరు సమర్థించుకుంటే ఎట్లా? చెప్తున్నది ఏంటి? ఆ వాస్తు ప్రకారము మన జీవితం ఉందా లేదా, అంటే మన ఇళ్ళు అలా ఉన్నాయా లేదా? ఇళ్ళు మార్చలేకపోవచ్చు కానీ నీకు బాధ ఉందా? నువ్వు చూడగానే అది తప్పనిపిస్తోందా? తేళ్లు జర్రులు పాకుతాయంటారే, అలా పాకుతున్నాయా? నాకు అలా పాకుతాయి కానీ ఎంతో శాంతంగా ఉంటాయి కదా. ఇప్పుడిప్పుడు కదా కంట్రోల్ తప్పుతున్నా. రాతే అసలు ఎప్పుడూ ఎవరు నీయో అనేవాడిని కాదుగా. రైట్, మీరు చాలా గొప్పవాళ్ళు. కానీ మీరు ఎదక్కపోతే ఇంకోటి ఛాన్స్ కొట్టేస్తారు. కొట్టేసినా నాకే అభ్యంతరమే, ఆవిడకొస్తే నాకేంది. కానీ రేపు మీరు బాధపడతారు, మాస్టర్ మాకు చెప్పుంటే. చెప్పినా చేయరు చాలా మంది, అది వేరే విషయం. ఆ తీవ్రత అర్థం చేసుకోండి మాటల్లో. చెప్పినా చేయరు అంటల్లో మన స్థితి అలా ఉంది. దాన్ని మీరే ఎదగ్గలగాలి. అది ఎందుకు చెప్పేది. ఇది ఇక్కడ మిమ్మల్ని మీరు నలిపేసుకోవాలి. మీరు చూస్తున్నారు కదా నేను ఎంత అవసరపడతాను. కంప్యూటర్ నేర్చుకోవాలన్నా అది నేర్చుకోవాలి, అది ఎలా వస్తుంది మీకు? ఎక్స్పర్టైజ్ ఎలా వస్తుంది? అంచేత ఎందులో ఎక్స్పర్టైజ్ రావాలో అర్థం చేసుకోండి. అందుకు జ్యోతిషంలో ఎక్స్పర్టైజ్ రావాలి, వాస్తులో ఎక్స్పర్టైజ్ రావాలి. ఇవి కాకుండా అకల్ట్ అనాటమీ, మన శరీర నిర్మాణము. ఇప్పుడు అది కొడుతున్నాడు, కొడుతుంటే తీగలు కనిపిస్తున్నాయి. తీగల మీద కదా అందంగా మొత్తాడు. అలాగే మనలో అనేక రకాలైనటువంటి శక్తిధారలు ఉంటాయి. ఆ శక్తిధారల గురించి విజ్ఞానం తెలియాలి. అకల్ట్ అనాటమీ. ఆ శక్తిధారలకి బేసిస్ ఏంటి? ఋగ్వేదం, శబ్ద బ్రహ్మం. అంచేత ఇవంతా కూడా మీకు నిత్య జీవితంలో క్షణ క్షణము ఉపయోగపడేటటువంటి విద్య ఇది. అంచేత మీరేమిటి అనేది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. అది మీకు అర్థం అవ్వాలా? నాకు తెలియటం ఎలా? ఊపిరి పీల్చుకుంటూ ఉంటే చాలు అంటున్నారు ఋషులు. నువ్వు ఊపిరి పీల్చుకునేటటువంటి ప్రాణి అయితే చాలు, మీకు ఇది అర్థమైపోతుంది. అంచేత అదంతా అర్థం అవ్వాలి. ఊపిరి పీల్చుకుంటున్నాను నేను అని నీకు గుర్తుంటుందా? అది అంచేత ఊపిరి పీల్చుకోవటం గుర్తుంటాం. సోహంలో సా ఆ హా తీసేస్తే ఓం మిగులుతుంది. సోలోని స్వరము, హంలోని స్వరము, ఓం శ్వాసే. అంచేత ఓం కాదు మీరు ఉచ్చారణ చేయవలసింది. ఆ చేతనత్వంలోకి వెళ్ళాలి. అది పరిపూర్ణమైనటువంటి చేతనత్వము. ఆ చేతనత్వంలోకి వెళ్లిన మరుక్షణం నుంచి ఏమవుతుంది? నువ్వు ఆ విశాలమైనటువంటి ప్రకృతి యొక్క తరంగాలలో ఫ్లో అవుతావు. అది నేర్చుకోవాలి. ఈ వెంకయ్య స్వామి కానీ, సత్యసాయి కానీ, సిద్ధిసాయి కానీ, రామకృష్ణ పరమహంస కానీ, ఇప్పటికీ చెప్పుకుంటున్నాం కావాలని పేర్లు ఎందుకు చెప్పుకుంటున్నాం? ఏం ఉద్యోగాలు చేశారు వాళ్ళు? ఏం చదువుకున్నారు వాళ్ళు? ఏం చదువుకున్నారు వాళ్ళు? అంటే ఏం చేయగలిగారు వాళ్ళు? ఓంలో లయం అయిపోగలిగారు. మీరు ఆ ధ్యానము చేసేటటువంటి ప్రక్రియ, మళ్లీ మళ్లీ నేను చెప్పేది అదే, ఓం అని ఉచ్చారణ ఎన్ని గంటలు చేస్తే ఏం లాభం? ఉచ్చారణ చేయక్కర్లే. అది గుర్తుంటే కూడా చాలు ఓం. ఇంకా అలా ఉన్నావు నువ్వు, నువ్వు అలా ఉన్నావు కదా, అంతే అలా ఉండిపో. మరి ఉండిపోతే నా చేతులు కాళ్ళు కదలటం లేదు కదా, మరి చేత కావటం లేదు. ఎంచంటే లోపల ఉన్నటువంటి ఆ చేతనత్వం లేకపోతే అసలు నువ్వు బతకలేవు. హంతకుడు చేసే హత్య, తాగుడు తాగలగటం, ఇదంతా దేనివల్ల వస్తుంది? ఓం వల్లే, ఆ చేతనత్వం వల్లే. చేతనత్వం లేకపోతే శవాన్ని తాగమని చూస్తాను, తగుతుందా శవం? అంచేత నువ్వు తాగగలగటానికి కూడా, వెధవ పనులు చేయటానికి కూడా శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? చేతనత్వమే. అందులో ఉండు. ఉండలేను అంటే ఏంటి? నువ్వు ఉంటూ అందులో పిచ్చి కానీ, నువ్వు ఉన్నదే అందులోనే. చేతనత్వం నీలో లేదనుకో కాచి పారేస్తాను నేను. ఏమంటున్నా దాన్ని గుర్తు చేసుకో నిరంతరము. మరి గుర్తు చేసుకుంటూ ఏం చేయాలి? ఇప్పుడు చేస్తున్నదే చేయి. ఇప్పుడు ఏం చేస్తున్నావో అదే చేయి.
చదువుకునేవాడు చదువుకుంటూ ఉంటాడు, ఉద్యోగం చేసుకునేవాడు ఉద్యోగం చేసుకుంటాడు, భార్య భార్యలాగే ఉంటుంది, తండ్రి తండ్రిలాగే ఉంటాడు, కొడుకు కొడుకులాగే ఉంటాడు. ఏం మారవు. మారింది ఏంటి అంటే నేను ఈ శరీరము అనే భావన పోవాలి మీకు. అంటే శరీరం పోయినా నువ్వు ఉంటావుగా, కానీ నీకు బుర్రలో ఏమెక్కుతుంది, నేను చేస్తున్నాను, అది పోగొట్టుకోవాలి ముందు. అది వస్తే అన్నీ వస్తాయి. ఏ ఒక్కటి తెలిస్తే అన్నీ వస్తాయో అన్నది అది ఈ శరీరము. దానికి రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేసుకో. కొందరు ముళ్ళ మీద పడుకుంటారు, పడుకొని నీకు అది ఈజీ అంటే అదే పద్ధతి. నేను లేదు, రకరకాల పద్ధతులు ఏంటి అంటే ఈ శరీరము నేను కానప్పుడు ఈ శరీరము ద్వారా ఏమి చేసినా ఏమీ అంటదు. అది తెలిసాక నేను వెలవ పని చేస్తానన్నాడు అనుకో, మరి వాడికి అర్థం కాలే. అంటదు అని తెలిసాక తప్పుడు పని ఎందుకు చేయడం? అంటే కోరికలకు బానిస అయ్యాడనే కదా, మరి కోరికలకు బానిస అవ్వకూడదు. అది మరి కోరికలకు బానిస అయ్యావో లేవు నీకే తెలుస్తుంది. అది చెప్తే అర్థమయ్యేది కాదు కదా, బయట వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఇప్పుడు ఉదాహరణ ఇచ్చారు గురువుగారు, ఆత్మహత్య చేసుకోవటానికి బావిలో దూకినవాడు, వాడిని రక్షించటానికి దూకినవాడు ఒకేలాగా ఉంటారు. క్రియ ఒకటేగా, చూసేవాడి దృష్టిలో ఇద్దరు బావిలో దూకారు, కానీ చాలా తేడాలు ఉన్నాయి. అంచేత మనకు చేసేటటువంటి పనులు నిజంగా ఏ మనసుతో చేస్తున్నావు అన్నది చూసేవాడికి తెలియదు, ఎవడికి వాడే. అందుకనే మన నీకు నీకే తెలియాలి బాబు, మాకు తెలియదు, గురువులకి తెలియదు. అనవసరంగా గురువు సర్వజ్ఞత్వం అనుకోబాకండి. గురువులకే తెలిసి ఉంటే ఇంతమంది శిష్యుల్ని వాళ్ళు రానిచ్చేవాళ్ళు కాదు కాదా, ఇంత రష్ ఎందుకుంటుంది ఆశ్రమాలలో? ఎవడున్నాడు కరెక్ట్గా ఆచేసేవాడు? పట్టించుకోరు గురువులు, అది అర్థం చేసుకోండి. ఇప్పుడు గురువుకి ఏమీ పట్టదు, పట్టేవాడు గురువే కాడు. అంచేత అది గురువు యొక్క దోషం కాదు, వాడు గురువు యొక్క స్వభావం అది. ఎవడొస్తే వాడే రైట్, కానీ వచ్చిన వాళ్ళు పోగొట్టుకుంటున్నారుగా ఛాన్స్. అన్నిటికంటే పెద్ద తప్పు ఎక్కడ జరుగుతుంది? మీకు తెలిసిపోయింది అనుకుంటారు, ఏం చేయాలో తెలిసిపోతే నువ్వు గురువేగా, ఇంకా గురువు ఎందుకు నీకు తెలీదు. మనకి ఒక విధానము చెయ్యి అని చెప్పాము, చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నావో తెలీదు, గాయత్రి చెప్ప ఎందుకు చేస్తున్నావో తెలీదు, అనుగ్రామాల మంత్రం ఎందుకు జపం చేస్తున్నావో తెలీదు, యజ్ఞం ఎందుకు చేస్తున్నావో తెలీదు. ఆ తెలుసుకునేటటువంటి విద్య రావాలి అన్నా మళ్ళా ఆ మౌనంలోకి వెళ్ళాలి. ఇదంతా చెప్పేది ఎందుకంటే ఇవంతా మీకు తెలియాలి అని ఉంది నిజమే, కానీ జవాబు ఒకటే, ఏ ఒక్కటి తెలిస్తే అన్నీ తెలుస్తాయో. ఆ పరిపూర్ణత్వ చేతనత్వంలో ఉండి పనులన్నీ చేసుకోవడం. పనులు మారో పనులు అవే. అర్జునుడు యుద్ధరంగంలోనే ఉన్నాడు, యుద్ధం చేయనప్పుడు యుద్ధరంగంలోనే ఉన్నాడు, యుద్ధం చేస్తానన్నప్పుడు యుద్ధరంగంలోనే ఉన్నాడు. అక్కడే ఉంటావు నువ్వు, అక్కడికి మాయమైపో. ఏమీ మారదు నీకు, దృష్టికోణం మాత్రమే మారుతుంది. అది మర్చిపోతాం మనం. ఏంటి దృష్టికోణం మారాల్సింది, చేయవలసింది? పరిపూర్ణమైనటువంటి తపన. ఒక్క నిమిషం వేస్ట్ అయిపోతే ఏం నేర్చుకున్నా ఈ క్షణంలో నేను? ఇప్పుడు 10:30 to 4:30 మధ్యన హాఫ్ అన్ అవరే గ్యాప్ అన్నా, ఏం నేర్చుకున్నారు మీరు సాయంత్రం లోపల? నేర్చేసుకున్నారు తర్వాత, తర్వాత ఏం చేశారు? ఖాళీయే కదా మళ్ళీ రెండో రోజు 10:30 వరకు. మరి ఏంటి టైం వేస్ట్ అయిపోవటం? ఆ తపన ఉంటే తప్ప సబ్జెక్టు కాదు. కానీ నేర్చుకోవాలి అని సబ్జెక్ట్ ఏం నేర్చుకోవాలో చెప్తున్నా కదా. జ్యోతిష్ శాస్త్రం మొట్టమొదటి మీకు అర్థం అవ్వాలి, అది నేర్చుకోండి. మళ్ళీ ఏం నేర్చుకోవాలని అడిగితే నేనేం చెప్పేది? ఇంతలా చెప్తూ ఉంటే జ్యోతిష్యములో నిష్ణాతులు అవ్వాలి. ఏ విధంగా? రేపేమవుతుందో చెప్పడం కాదు. గ్రహగతులు ఎటు తోస్తున్నాయి ప్రపంచాన్ని, ఇందుకు తిరుగుతున్నాయి అలాగ గ్రహాలు, అవి తర్వాత తర్వాత అర్థమవుతాయి. ముందు ఈ ఫండమెంటల్స్ అర్థం అవ్వాలి కదా. ఇదంతా అర్థం అవ్వాలంటే 2-3 సంవత్సరాలు పట్టచ్చు, 2-3 సంవత్సరాలు పట్టచ్చు. ఎప్పుడు ఒక 10 రోజులు యూనివర్సిటీకి వెళ్ళలేకపోయాను నేను కాశీలో 10 రోజులు, ఎందుకంటే హిందూ ముస్లిం రైట్స్. మరి ఏం చేయాలి? నా పక్కనే లైబ్రరీ ఉంది, పక్కనే గోడ దూకితే చాలేలాగా. ఇవాళ నుంచి యూనివర్సిటీ క్లోజ్ ఉన్నాడు. హిందూ ముస్లిం రైట్స్ ఏవి వస్తే అంతే కదా. ఎదురుకుండా ఎస్ట్రాలజీ బుక్ కనిపించింది. నాకు ఎస్ట్రాలజీ ఏంటో తెలియదు అంతవరకు. చదివా, చదవగానే కృష్ణమూర్తి పద్ధతి అని ఉంది అని చూసా. అది లేదు అక్కడ, అది చాలా కొత్తది. అది ఇప్పటికి కూడా చాలా మందికి తెలియదు. సరే మెడ్రాస్కి ఆర్డర్ ఇచ్చాను. వాడు 3 రోజుల్లో విపిపి పంపించేశాడు. 7వ రోజు కలెక్టర్ వచ్చాడు నా దగ్గరికి. ఇంతకి హిందూ ముస్లిం రైట్స్ ఎప్పుడు ఆగుతాయి చెప్పగలవని. ఎస్ట్రాలజీ నేను నేర్చుకున్నాడు 7 రోజుల్లో. జిల్లా కలెక్టర్ ఇంటికి వచ్చాడు. అంటే 7 రోజుల్లో సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు. రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఖాళీగా ఏం లేదు. నేను మరి మిమ్మల్ని ఎస్ట్రాలజీ నేర్చుకోమని ఎన్నాళ్ళ బట్టి చేస్తున్నా మీకు అది ఊహించుకోండి. అంతకంటే నేను చేయగలిగేది ఏం లేదు. జరగవచ్చు అన్నదానికి నేను పెద్ద ఉదాహరణ. నేనే చేశాను. 7 రోజుల్లో నేర్చుకున్నా. నేర్చుకున్నాక అతనికి చెప్పా, సరే ఫలా 2వ తారీఖున ఇది పోతుందని. 2వ తారీఖు మధ్యాహ్నం 10 గంటలకు ఎప్పుడో ఏది ఏమైంది అన్నాడు. ఏమైందంటే 12 అవని అర్ధరాత్రి దాటే కదా డేట్ వెళ్తుంది. 11:30కి మినిస్టర్ వచ్చాడు. 12 గంటలకి కాల్ ఆఫ్ అయింది. చెప్పొచ్చు అలాగా, కానీ అది చెప్పడం నా లక్ష్యం కాదు కనుక వదిలేసుకున్నాను నేను. అది ఇది ముఖ్యం నాకు. కానీ అది చేయొచ్చు 7 రోజుల్లో, ఓన్లీ ఇన్ 7 డేస్. పుస్తకాలు తెప్పించుకుని మరి ఉన్ని పుస్తకాలు ఉండి చెప్పేవాళ్ళు ఉంటే నాకు వీలున్నప్పుడల్లా నేర్చుకోలేరు. ఇప్పుడు మీరు నేర్చుకునేటటువంటి తపన ఉంది. నేను చెప్పే స్థితిలో లేను. అంతేగా పడిపోతున్నాయా? కానీ నేను చెప్పలేకపోయినంత మాత్రాన ప్రపంచం ఏమీ ఆగిపోదు. మీకు నేర్చుకునే తపన ఉంటే చెప్పేవాళ్ళు గ్యారంటీగా వస్తారు. నాకు ఎవడు చెప్పాడు? ఎవడు చెప్తాడండి? ఆ ఓమే చెప్తుంది. నాకు ఎవడు గురువు లేడు ఏ విషయాలను కూడా, ఇంక్లూడింగ్ శ్రీరాజ్ శర్మ ఆచార్యతో. ఏముంది, ఆయన మంత్రదీక్ష ఇచ్చాడు, తర్వాత అంతా నేను నేర్చుకున్నదేగా. ఇంచేత కానీ ఆ ఓం చేతనత్వంలో ఉన్నాక చేయాల్సింది మీరు చేయటంలే. ఇప్పుడు మెట్లు మార్చాలి అనుకున్నాను. ఎన్ని పుస్తకాలు తీశాను చూడలేదు మీరు కదా. అన్ని పుస్తకాలు చేశాక ఎంత డిస్కషన్ చేసుకోవాల్సి వచ్చింది. అంత డిస్కషన్ చేసుకున్నాక నిర్ణయించుకోవాలి. కానీ నేను ఓం అనేసుకున్నా నాకు అలా వచ్చేస్తుందండి. రాదు మీకు ఆ పిచ్చి అపోహలు, అది అలా ఏం రావు. కానీ ఏంటంటే ఆ నాలెడ్జ్ ఉంటుంది. ఆ నాలెడ్జ్ తెలుసుకున్నటువంటి వ్యక్తులతో డిస్కస్ చేసుకుని పుస్తకాలు రిఫర్ చేస్తే కరెక్ట్ ఐడియా వస్తుంది. అంచేత ముందు పుస్తకాలు చదవాలి. 8-9 పుస్తకాలు తీశాను ఇందాక బయటికి. అవి ఎన్నిసార్లు చదివాను నేను. అంచేత టైంను వినియోగించుకోవడం. లైబ్రరీలా ఉంటుంది, పోనీ లైబ్రరీలా వెళ్ళి చదువుకోండి నాకు తెలుస్తుందంటే ఎవడు చదువుకోడు. ఇప్పుడు నేను పుస్తకాలు ముట్టుకొని ఇవ్వటానికి నాకు భయం వేస్తుంది. నుంచేంటి పుస్తకాలు పోతున్నాయి, ఇంక రానివ్వను నేను. అది లైబ్రరీలాగా సెట్ అయ్యి పరిపూర్ణమైనటువంటి సెంచండి. ఆ పుస్తకాలు మళ్ళీ దొరకవు. అందుకు ఒకసారి మిస్ప్లేస్ అయినా దొరకవు. అంటే మీరు చదువుకోవాలి అనుకుంటే మరి ఇంకా దాన్ని సెట్ చేసుకోవాలి. ఇప్పుడు అప్పుడైతే రెస్ట్ ఉండేది కాదు, ఒక్కడు వచ్చి కూర్చొని చదువుకోవచ్చు. ఎందుకు చెప్తున్నాను ఇది అంటే ఇప్పటికీ ద టైమ్ ఈజ్ ఓకే. ఎప్పటికీ ద టైమ్ ఈజ్ ఓకే. నేర్చుకునేవాడు ఎప్పుడైనా నేర్చుకోవచ్చు. ఉత్తినే మన అంతట మనం ఓ లిమిటేషన్స్ పెట్టుకుంటాం. అంచేత ఆ స్థితి ఉమ్మని కూడా అనక్కర్లే. అసలు ఆ స్థితిలోనే ఉంటూ అన్ని పనులు చేసుకోగలిగేటటువంటి నేర్పరితనం రావాలి. ఇది ఉన్నానా లేదా ఆ స్థితిలో అన్నది ఎప్పుడు మీకు అర్థమవుతుందంటే మీ కోరికలు కానీ ఈర్ష్యాద్వేషాలు కానీ ఏవి మిమ్మల్ని బాధించవు. నిర్ణయానికి బాధ్యులవు. ఫలానా వాళ్ళ మీద కోపం వచ్చింది, ఫలానా వాళ్ళ మీద ద్వేషం వచ్చింది, ఫలానా వాళ్ళు నాకు దగ్గర వాళ్ళు, ఫలానా వాళ్ళు నాకు దూరం వాళ్ళు అనేటటువంటిది మీ నిర్ణయాలను కంట్రోల్ చేయదు. అలాంటి స్థితిలో మీరు ఉన్నారు అంటే అక్కడ ఉన్నట్టే. కానీ ఇప్పుడేంటి, చిన్న చిన్న విషయాలకి గందరగోళం పడతాం మనం. ఎందుకు మారుతున్నాము, ఎంత ఫాస్ట్గా మారాలో సమాజాన్ని చూస్తాం. సమాజానికి ఏం తెలుస్తుంది దాని మొహం? దానికి ఏం తెలియదే. ఇప్పుడు వెర్రి వెంకయ్య అన్నామంటే రేపు భగవాన్ వెంకయ్య అనిస్తుంది, దానికి ఏ సిగ్గు లేదు. అంతేగాని మొన్న వెర్రి అని అన్నానేవాడిని, ఇవాళ వాడి కాళ్ళు ఎలా పట్టుకుంటాం అనేది ఆలోచిస్తుంది అది. అంతేగా చేత మీరు జాగ్రత్త పడండి, సమాజం యొక్క ఒపీనియన్స్ ఇంపార్టెంట్ కాదు, సమాజానికి ఏమీ తెలియదు. అందరూ ఎటుపోతూ ఉంటే గుడ్డెత్త చెవిలో పడ్డట్టు ఎటుపోతూ ఉంటుంది అది. సమాజానికి ఏం తెలుస్తుంది అంటే సమాజం ఏమనుకుంటుందో, అమ్మో సమాజం అనుకుంటే ఇరుక్కుపోతాం. కానీ సమాజం ఏమనుకుంటుందో అని చెప్పి ఇరుక్కుపోను అనుకుని ఒక నిర్ణయం తీసుకున్నావు అనుకో, నువ్వు తీసుకున్నావు బాధపడ్డావు అనుకో, ఫినిష్. మరి అది జరగకూడదు అని ఎప్పుడు జరగదు అదే, నువ్వు అందులో ఉంటే దేనికి బాధపడవు, దేనికి బాధపడవు. బాధపడుతున్నావు అంటే అర్థం నువ్వు అక్కడ లేవు. మరి ఏం చేయాలి అని మీరు నేర్చుకోవాల్సిందే, సైక్లింగ్ లాగా గురువు దారితే చెప్పగలడు, నేను ఇలా చేశాను, నా అనుభవాలు ఇవి, ఇది కరెక్టే, ప్లస్ పరిస్థితులు అవే కదా. పెద్ద గైడ్ చెప్తున్నది రైటా తప్ప అంటానికి కంటికి కనిపిస్తున్న ఉదాహరణే కదా, ఊహాలోకాల ఉదాహరణ ఒకటి కావాలి. కానీ చాలా తీవ్రమైనటువంటి వేగం కావాలి మీకు. ఏవేం నేర్చుకోవాలో మళ్లీ చెప్తున్నాను, దాన్ని బట్టి కొట్టుకోండి. 10 to 4:30 అన్నది ఒక యూనివర్సిటీ టైము, మరి మిగతా టైము ఏం చేస్తున్నావు? అంచేత మొట్టమొదట జ్యోతిష్ శాస్త్రము, జ్యోతిష్ శాస్త్రంలో ద్వాదశ రాశులు, ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి మేల్ ఫిమేల్ చెప్పాను నేను కదా, స్థిర స్త్రీ స్వభావం పురుష స్వభావం చెప్పాను, స్థిర రాశులు చరరాశులు దిస్వభావం ఇవి తెలియాలి మీకు. తులారాశి అనగానే అది స్త్రీ సహజమా పురుష ఇదా తెలియాలి. ఏంటి చెప్పు, నాకు గుర్తులేదు. మంచిది, అది వేసుకోవాలి. అది స్త్రీ అయి ఉంటుంది పురుష, అదే తెలియదు అని చెప్తున్నాను, మీరే రైట్ అయి ఉంటారు. అది పురుష అంటే ఏంటంటారు దాన్ని, 2, 3, 2 నా బేసి సంఖ్యలో ఉన్నది పురుషుడు, సరి సంఖ్యలో ఉన్నది స్త్రీ. దాని తర్వాత స్థిర చర దుస్వభావ రాశులు ఇవి మీకు బాగా నలగాలి. నలగాలి అంటే ఒకే ఒక బొమ్మ, ఏ ఒక్కటి తెలుస్తుందో అనుకుని ఈ బొమ్మ వేస్తారు. ఇది కదా ఖండితంగా ఉండాలన్నమాట సంఖ్యలు. చేత 1 మేషరాశి, 2 వృషభ రాశి, 3 మిథున రాశి, 4 కర్కాటక రాశి, 5 సింహము, 6 కన్య, 7 తుల, 8 వృశ్చికం ధనస్సు, 10 మకరం. అంచేత ఇందులో బేసి సంఖ్యలన్నీ పురుష రాశి, అంటే 1 అంటే మేషము, మిథునం, సింహం, తుల, ధనస్సు, కుంభం, అంతేగా 6 పురుష రాశులు. పురుష రాశులు అంటే అర్థం ఏంటి, మీరు ఒకటి గుర్తుంచుకోండి, స్త్రీ పురుషులు అనేటటువంటి భేదాలు, ఈ శారీరకమైనటువంటి భేదాల గురించి మనం మాట్లాడుకోవటం లేదు. మిలిటరీ లాంటి వాడు మనిషి ఉంటే స్త్రీ కూడా పురుష స్వభావం కలిగింది. పిరికివాడు కాస్త బాధ వచ్చేసరికల్లా కళ్ళమని నీళ్ళు వచ్చేస్తే ఏంటి ఆడపిల్లలా ఏడుస్తూ ఉంటాం. అంచేత అక్కడ మానసిక స్థితుల గురించి మాట్లాడుకుంటున్నాం మనం. అంచేత అది మీకు బాగా నోటికి రావాలి. ఇవి మేషము, మిథునము, సింహము, తుల, ధనస్సు, కుంభం. అంతేగా తప్పవచ్చు, నాకు టచ్లో లేను నేను. అంచేత మీరు అది చూసుకు చెప్పటమే. అంచేత ఈ 6 పురుష స్వభావం అంటే ఏంటి, ఈ 6 రాశులు ఇవ్వటానికి పనికొస్తాయి. పురుషుడు అంతే కదా, టు గివ్. స్త్రీది స్వీకరించటం, మృదుత్వము కోమలత్వము. ఆ భావ పరంపరని మీరు విశ్లేషణ చేసుకునేటువంటి స్థితికి మనస్సులు ఎదగాలి. అంచేత ఏమవుతుంది, వృషభము, కర్కాటకము, కన్య, వృశ్చికం, మకరం, మీనం, ఇవి స్త్రీ రాశులు. ఇవి అర్థం అవ్వాలి మీకు, బాగా ఖండతా పట్టండి వాటిని. కరెక్ట్ కాదు, చెక్ చేసుకోండి. అందుకే మీరు ఇంకోటి ఏంటి, స్థిర స్వభావము, చరస్వభావము, దుస్వభావము. అంటే మేషము స్థిరము కదా, వృషభము చర, మిథునము దుస్వభావం. మళ్ళీ రిపీట్ అవుతాయి. ఏది, ఒకటి రెండు మూడు, స్థిర చర ద్విస్వభావం. నాలుగు ఐదు ఆరు, మళ్ళా స్థిర చర ద్విస్వభావం. ఏడు ఎనిమిది తొమ్మిది, స్థిర చర ద్విస్వభావం. పది పదకొండు పన్నెండు, అలా అంటే పది పదకొండు పన్నెండు అంటే రాశుల బదులు సంఖ్యలు గుర్తుంచుకోండి, అప్పుడు ఈజీ అవుతుంది మీకు. అంచేత ఒకటి మేషము, మేషం ఏంటి, స్థిరము. రెండు, దాని తర్వాత నాలుగోది అంటే కర్కాటకం, స్థిరము. దాని తర్వాత మళ్ళా తుల, ఏడు మకరం, అలా అలా గుర్తుంచుకోండి. ఒకటి నాలుగు ఏడు పది స్థిరము, రెండు ఐదు ఎనిమిది పదకొండు చరము కదులుతూ ఉండే, మూడు ఆరు తొమ్మిది పన్నెండు ద్విస్వభావం. ఇవి బాగా నలకొట్టుకోండి ఇవాళ, ఇవాళ ఆస్ట్రాలజీలో ఇవి బాగా. ఏడు అనగానే స్థిరమా తెలియ చెప్పగలగాలి, చరస్వభావమా స్త్రీ స్వభావమా, దాని పేరేంటి, దాన్ని ప్రాక్టీస్ చేసుకోండి. ఎలాగ ప్రాక్టీస్ చేసుకుంటారో, దాని తర్వాత ఏంటి, ఇంకా వాస్తులో వచ్చేసరికి ఏం చెప్పాను నేను, వాస్తువులోకి దిక్కులు చెప్పాను నేను మీకు. దిక్కులతో పాటు ఏం చెప్పాను నేను, సూర్యోదయం మనకి చాలా ఇంపార్టెంట్, సౌభాగ్య సూర్యోదయం. అంచేత ఆ సూర్యోదయం వైపు ఉన్నటువంటి, తూర్పు వైపు ఉన్నటువంటిది మనకి చాలా ఇంపార్టెంట్ గ్రోత్. అంచేత పడమడ ఏమవుతుంది, ఆటోమేటిక్గా మృత్యువు లయం అవుతూ ఉంటుంది. అలాగే ఉత్తరం ఏంటి, ధనము, గురువు యొక్క ధనము, సాధనాలు, సాధనాలు ఈజీగా దొరుకుతాయి. దక్షిణ వైపు యముడు, అంటే ఏంటి, నియమింపబడతావు, వీలు నీకు దొరకదు. అది జనరలైజ్డ్ స్టేట్మెంట్స్, మీకు అవగాహన ఉంటే దాన్ని డెవలప్ చేసుకోవచ్చు. అంచేత ఉత్తరము తూర్పు ఎక్కువ వీలు ఉండాలి మీకు గ్రోత్ అవటానికి, సాధనాలు పెంపొందించడానికి ఎక్కువ గ్రోత్ ఉండాలి. కనుక ఖాళీ జాగా ఎక్కువ ఉండాలి, అవకాశం అప్పుడేగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఒక నాలుగు స్తంభాలు పెట్టేశాను అనుకో, ఏం కదులుతావు నువ్వు, బరువులు ఉండకూడదు, ఖాళీ జాగా ఉండాలి, తూర్పు వైపు ఉత్తరం వైపు. అంచేత మ్యాక్సిమం ఖాళీ జాగా ఎక్కడ ఉండాలి, ఈశాన్యం వైపు ఉండాలి, ఉత్తరము తూర్పు కలిసేది. ఆ లాజిక్లు మీకు అర్థం అవ్వాలి, ఇది ఆ మానసిక స్థితి అర్థం అవుతే అప్పుడే డిస్కస్ చేసుకోవచ్చు. ఇంకా మెట్లు ఎక్కడ పెట్టాలి, అవి ఎక్కడ పెట్టాలి, ఎందుకు అనేవి. వాడేదో పుస్తకం చూసి చెప్పడం కాదు, మనకి అవగాహన అసలు. అందుకే ఎప్పుడు కూడా ఈశాన్యం ఖాళీగా ఉన్నట్టే నైరుతిలో పడగదించుతాం, లయం అయిపోతాం. ఈశాన్యం సృజనాత్మకతకి ఎలా ప్రతీకో, నైరుతి మృత్యుకి లయం అయిపోతాం. బరువు బాధ్యతలు, లైబ్రరీ, నైరుతి, నైరుతికి పడమడికి మధ్యన, నైరుతికి పడమటికి మధ్యన స్టడీ, డైనింగ్ రూమ్ దాని పక్కన. ఇంకా అది వాడి సబ్జెక్ట్ బట్టి, సబ్జెక్ట్ గ్రో చేసుకోవాలి అనుకుంటే తూర్పు వైపు, సాధనాలకు ఉపయోగపడేటటువంటి చదువు అనుకో ఉత్తరం. ఇంకా అది ఉపయోగించుకోవాలంటే అది ఆ రూల్స్ అవి, సందర్భాన్ని బట్టి ఉపయోగించుకోవటానికి డిస్కషన్స్ కావాలి. ఇప్పుడు ఇలాగే డిస్కస్ చేసుకోవాలి, కానీ ముందు ఫండమెంటల్స్ బాగా వచ్చాక, ముందు అది ఇది బాగా రావాలి. ఇది రాకుండా డిస్కషన్ మొదలెడితే అసలు వెనకాతల సబ్జెక్ట్ ఏది? ఇది ఇంకా రెండో క్లాసేగా పడమరే సరే భరిస్తాడని వాడు ఒప్పుకుంటాడు. అది ఎందుకు అనేది మళ్ళీ మనం ఆలోచించుకోవాలి. ఇది బరువు, నీ బాడీలో బరువు ఉత్తరమే పడిపోయింది డైరెక్షన్. ఇదంతా బరువుల గురించి కదా మాట్లాడుతున్నా, వాస్తు బరువుల గురించి మాట్లాడుతుంది. పడమడ చూస్తా ఉన్నప్పుడు మన లాజిక్ ప్రకారం ఎలా ఉండాలంటే పడమడ వైపు తల పెడితే ఇప్పుడు ఈ లాజిక్ సరిపోయినట్టు సరిపోతుంది మరి. కానీ పుస్తకాల్లో తూర్పు వైపు కూడా పెట్టొచ్చు అన్నాడు, అది ఇంకా ఆలోచించాలి మనం. కానీ ప్రస్తుతానికి మాత్రం నేను ఫాలో అవుతున్నది, నేను చెప్పేది ఏంటంటే పడమర వైపు తల పెట్టుకుని తూర్పు వైపు లేవటం, దక్షిణ వైపు తల పెట్టుకుని ఉత్తరం వైపు లేవటం ఐడియా లేదు. ఇంకా పడమట వద్దాం లేదుగా, వాడు లయం అవటానికి కూడా నిద్ర పట్టడానికి కూడా పడమట ఈజీ అవుతుందేమో, అంతే కదా లయస్థానం కదా. ఇంకా అదనమాట డిస్కషన్స్ ఎక్స్పర్టైజ్ అక్కడ వస్తుంది. ఇంకా అక్కడ పండితులకి భేదాభిప్రాయాలు వస్తాయి. ఇంకా ఏం చెప్పాను, వాస్తులు రెండు క్లాసులు చెప్పినట్టున్నా కదా, ఇంతే నేను చెప్పాను.
సూర్యుని ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా
అది
సాయంత్రం దాకేమో
ఇప్పుడు సూర్యుడు ఉత్తరాయణం దక్షిణాయనంలో, ఉత్తరాయణంలో ఎక్కువ సృజనాత్మకంగా ఉంటాడో దక్షిణాయనంలో ఎక్కువ సృజనాత్మకం? దక్షిణాయనం ఉత్తరాయణం అని చెప్తాం కదా సూర్యుడు, సూర్యుడు యొక్క సృజనాత్మక శక్తి ఉత్తరాయణంలో ఉంటుందా దక్షిణాయనంలో ఉంటుందా? ఇంచేత ఉత్తరాయణం మంచి కాలం అంటాం, పుణ్యదినాన్ని అంతే కదా, అంతే ఉత్తరం వైపు ఉంటుంది కదా. అటు తూర్పుతో పాటు ఉత్తరం వైపు కూడా ఉంటే ఇంకా ఈశాన్యం వైపు వెళ్తాడు. అంటే దక్షిణంలోకి వచ్చాడనుకో కొంచెం ఆగ్నేయ దిశలో వెళ్తాడు, అంచేత యముడు గారు వస్తారు. అంచేత ఉత్తరాయణం మంచి కాలం, దక్షిణాయనం శాస్త్రం కూడా అంతే కదా ఉత్తరాయణం పుణ్యకాలం అని. ఇంకా ఇంకో అలాగా ఏంటండి అంతేగా, ఇంచేత దీర్ఘ రోగాలు అవంతా వస్తాయి, అన్నీ వస్తాయి. పడుకోకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ, పగటి నిద్ర పనికిరాదు. శాస్త్రం శాస్త్రం, ఇంకా మీ పరిస్థితులు ఏంటి అన్నది వాడు ఒప్పుకూడగా. ఆ రూమ్ యూజ్ చేయకూడదు అంతే, నిద్రపోకూడదు, గది ఉపయోగించుకోవచ్చు. ఉపగం యూజ్ చేసుకోవచ్చు, నిద్రపోకూడదు. ఒకే గది ఉందనుకో ఏం పర్వాలే, ఆ గదిలో నైవేద్యం వైపు మంచం వేస్తాం, దాన్ని నిద్రకుండా బల్ల పెట్టుకుందాం అనుకో, తూర్పు వైపు ఫేస్ చేస్తాం, మంచం మీద కూర్చొని బల్ల మీద రాసుకోవచ్చు. అవడదు అన్నాడు, పండుకోవటానికి ఒప్పుకో. అసలు అది పద్ధతే కాదు, ఇంకా అదే సర్దుకోవటమే. కానీ ఇప్పుడు నేనే పడుకుంటున్నాను కదా రాత్రి పగలు, అది తప్పు, అది అనారోగ్యంగా ఉండి ఇంకా వీలు పడకపోయి ఇంకా పడుకుంటే కానీ నువ్వు పనిచేయలేని స్థితిలో ఉన్నప్పుడు పడుకో, దానికి అవడు కాదండి. యా అస్సలు పడుకోకూడదు, అస్సలు పగటి సూర్యుడు ఉన్నంత వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ మనిషి మత్తులోకి వెళ్ళకూడదు. ఇంకా నువ్వు మత్తులోకి వెళ్ళావంటే ఆఖరికి సూర్యుడిని కూడా నువ్వు అధిగమించేసావు అనమాట, సూర్యుడు కూడా నిన్నేం చేయలేడు అనమాట. వ్యతిరేకం అవుతాయి అంతే, లయస్థితి క్లాష్ అవుతాయి అంతే, అంతకంటే అంత కామన్ సెన్స్. పడుకుంటే ఏమవుతుంది ఏమవుతుంది ఏమవుదు అంతేగా. మరి వాయువ్యం మూసేసామనుకో ఊపిరి సరపదు, కానీ వాయువ్యం మూసేయకూడదు అన్నది ప్రహరీ గోడల గురించి మాత్రమే. అవన్నీ టిప్స్ అన్నమాట. వాయువ్యంలో బరువు వేసి చూశారుగా ఇక్కడ కన్స్ట్రక్షన్ ఎలా ఆగిందో. ఇక్కడ తీసేయండి మరో అంటే వినలే, సరే ఉంచారు. 10 రోజులు అయ్యాక తీసాక స్టార్ట్ అయింది మళ్ళా. అంటే శాస్త్రం శాస్త్రం ఎవడో ఏ చేయలేడు దానికి. అదే కొంచెం తగ్గిస్తే చాలు శాస్త్రానికి. ఎందుకంటే గాలి చొరబట్టడానికి ఎంత చిన్న సందు ఉంటే చాలు, కానీ సందు ఉండాలిగా. ప్రహరీ గోడలకి, గదుల్లో కాదు, గదుల్లో వాయువు అలాగో మూతే పడుతుంది. ప్రహరీ గోడ టచ్ కాకూడదు, ఇంకా ప్రహరీ గోడ మూసివేయకూడదు, కప్పు ఉండకూడదు. కానీ అక్కడే సిమెంట్ బస్తాలు పెడతారు. నేను ఇక్కడ ఒక సిమెంట్ బస్తాలు అమ్మేవాళ్ళు చూశాను, ఆగ్నేయంలో వేశాడు బరువు అంతా. ఖచ్చితంగా అగ్నిభయం చోరభయం రెండూ ఉంటాయి అక్కడ. ఉండొచ్చు తాత్కాలికంగా, మనం మార్చిస్తూ ఉండాలి. కానీ పనికిరాని వస్తువులు చెత్తా చెదానం పడేయచ్చు, ఎందుకంటే పోతే మంచిదిగా. అద్భుతంగానే ఎంత బరువు పడేస్తే అంత మంచిది. అక్కడ వాయువు ఏం కోసం బాత్రూమ్ క్లీకింగ్ చేసినందుకే. వాస్తు అయిపోయిందిగా ఇప్పుడు. సృజనాత్మకమైనవి మధ్యాహ్నం 12 తర్వాత దాటిన తర్వాత లయం. అంతేత 12 దాటిన తర్వాత చేసే పనులు ఎలా ఉండాలి అంటే క్లోజింగ్ స్టేజ్లో ఉండాలి, ఫినిషింగ్ స్టేజ్కి రావాలి. పనులు అలాగే సెట్ చేసుకోవాలి. అదే కన్స్ట్రక్టివ్గా ప్లానింగ్ వేసుకునేవి బిఫోర్ 12 అయిపోవాలి. ఆఫ్టర్ 12 చేసుకున్న ప్లాన్ ప్రకారం పనిచేయాలి, ముగింపు అన్నమాట. అలాగే ప్రతిరోజు అలాగే చేసుకోవాలి. అందుకే గురువుగారు అయిన ప్రతిరోజు కొత్త జన్మ, ప్రతి రాత్రి ముడుచు. క్లోజింగ్ అయిపోవాలన్నమాట 12 నుంచి. ఇంకా క్లోజింగ్ స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు పొద్దున్న 6 నుంచి నువ్వు పని మొదలు పెడితే 11 గంటల కాలేజీకి వచ్చి 1 గంటలో క్లోజింగ్ అంటే ఎట్ట? అంచేత ఆ మొత్తం మనం పనిచేసే విధానం మారాలి. పొద్దున్న 3:30-4 గంటలకి క్లాస్ వర్క్ స్టార్ట్ చేసి పొద్దున్న పూట సంధ్యావందనం టైంకి గ్యాప్ ఇచ్చి మళ్ళా 12 వరకు పనిచేసి 3 గంటలకు క్లోజ్ చేసేయాలి. అంతేగా, దట్ ఈస్ ద మెథడ్. అసలు అప్పుడు అది కరెక్ట్గా ఉంటుంది. 3 నుంచి ఇంకా సాయంకాలం సంధ్యావందనం, సాయంకాలం క్లోజింగ్ స్టేజెస్ పనులు పూర్తి చేసేవి అవి చేసుకోవాలి. కానీ సాధారణంగా పొలం చేసే పనులు అవి అలాగే ఉంటాయనుకుంటా. పొద్దున్న సూర్యోదయంతో దున్నటం మొదలు పెడతారేమో కదా, అయిపోతూ ఉంటుంది. అంచేత అది కరెక్ట్. తర్వాత చిన్న చిన్న పనులు అవి ఏమి సాయంత్రం పూట చేసుకుంటారేమో. ఐడియా లేదు ఇంచేంటే అసలు, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా అసలు దాని గురించి. జరిగేది అంతే కదా అంచేత అది కరెక్ట్. బాగా పెట్టచ్చు. ముందు నైరుతి, తర్వాత ఆగ్నేయం, తర్వాత వాయవ్యం. ఆర్డర్ అది. వాయవ్యం తర్వాత ఈశాన్యం. పళ్ళం కూడా అలాగే రావాలి. నీళ్లు పోస్తే ఇటు ఆగ్నేయం వేపించి, ఆగ్నేయం నుంచి వాయువ్యం వేయండి, వాయువ్యం నుంచి ఈశాన్యం. అందుకే ఇక్కడ డ్రైనేజ్ పైప్ ఇలా పెట్టమని చెప్తున్నా, ఈశాన్యం వైపు తిప్పండి అని. ఉండకూడదు వాళ్ళు మరి అలాగే మున్సిపాలిటీ అలాగే వెయ్యాలి. ఆ ఇళ్ళు అలా కట్టుకోవాలి. శాస్త్రం ఒప్పుకోదు. నీ ఇష్టం వీలు లేదంటే ఎట్ట? అంచేత ఇలా తగలడిపోయింది దేశం. మంచి చేయాలన్నా మీరు చేయలేరు వాస్తు తప్పుగా ఉంటే. ఇప్పుడు తూర్పు ముఖం పెట్టేంత వరకు ఇవేమీ చేయలేకపోయాంగా, చేయగలిగేది ఏముంది? ఇల్లు ఇల్లు మార్చగలిగితే మార్చటం, లేదు అంటే రూమ్ వరకు సెట్ చేసుకోవడం. ఇంచేత ఎప్పుడు ఏ అనుమానాలు వచ్చినా ఇక్కడున్న పరిస్థితులు గుర్తు చేసుకుంటే సెట్ అయిపోవాలన్నమాట. అంత పర్ఫెక్ట్గా ఉండాలి ఇక్కడ. ఇక్కడ కూడా ఏం తప్పు జరుగుతుంది? ఇప్పుడు ఇటువైపు ఖాళీ తక్కువ ఉంది, అటువైపు ఖాళీ ఎక్కువ ఉంది. ఉత్తరం ఎక్కువ ఖాళీగా ఉండాలిగా. మరి అదే చేస్తున్నాం. షెడ్ వేసుకుంటే మరి స్థలం మనకి ప్రదర్శనకు సరిపోతుందిగా. అంచేతో వరండా వేసేస్తున్నాం. అక్కడ వరండా లాగా వేసేస్తే కూర్చుండటానికి పడుకోవటానికి రాత్రులు పనికొస్తుంది, వాస్తు సెట్ అయిపోతుంది, ఎత్తుగానే ఉంటుంది. ఎందుకని అసలు పైన క్లోజ్ చేయొద్దని. పొంతగా మరి దక్షిణం తక్కువైందిగా, ఇది ఎక్కువ ఉంది కదా. ఇప్పుడు అది అరుగు వేసేస్తాం కదా. అలా సెట్ చేసుకోవటమే గదుల్లో కూడా, ఎంత చిన్న గదైనా సెట్ చేసుకోవచ్చు అలాగా తమాషా. అందుకే ఒకసారి కరెక్ట్గా ఉన్నటువంటి ఒకే గుడిసెలో వాడు ఎదుగుతాడు, భవంతులు చేస్తాడు. చేసుకున్నాక అక్కడ వాస్తు దోషాలు వస్తాయి, పడిపోతాడు. కానీ వాస్తు వల్ల మొత్తం మారిపోతుందా? నేను తిని కూర్చుంటానంటే ఏం మారదు. ఇవంతా నీకు వర్క్ చేస్తే హెల్ప్ చేస్తుంది, లేకపోతే ఎంత వాస్తు కరెక్ట్, కానీ వాస్తు కరెక్ట్ ఉంటే చేయాలనిపిస్తుందేమో, మరి ఆలోచనలు సవ్య అవుతాయేమో, మరి చూడాలి. అది ఎప్పుడైనా అంతకుముందు నైరుతి నుంచి ఆగ్నేయం వైపు వచ్చి, ఆగ్నేయం నుంచి నైరుతి నుంచి వాయువ్యం వెళ్ళి, వాయువ్యం నుంచి ఈశాన్యం వైపు రావాలి. ఏదైనా ఒకటే రూలు, అంతా అంతే, ఏదైనా పద్ధతి అంతే. ఇంకా అందుకని ఫండమెంటల్స్ పట్టుకోమనేది. ఈశాన్యంలో గుంట తవ్వుతాం, శంకుస్థాపన అంటే అంతే కదా లోతు, నైరుతి నుంచి మొదలెట్టుకుంటాం, ఈశాన్యం అక్కడ కలుపుతారు కాంపౌండ్ వాళ్ళు వేషం స్టార్ట్ చేసి ఆగ్నేయం వెళ్తాడు, ఆగ్నేయం నుంచి మళ్ళా నైరుతి నుంచి వాయువ్యం వస్తాడు, మళ్ళా ఆగ్నేయం నుంచి ఈశాన్యం వస్తాడు, మళ్ళీ వాయువ్యం నుంచి వస్తాడు, కట్టుబడి పూర్తవుతుంది. ఇప్పుడు ఏంటి, ఇక్కడ అది కొట్టాడు అనుకో, కొట్టాక కుప్పంతా కింద పెట్టాడు అనుకో, తూర్పు బరువు పడిందిగా, అంతవరకు చికాకే. అంచేత కొట్టగానే తీయించే ఏర్పాటు చేసుకోవాలి, లేదు నేను ఉంచుకుంటాను ఉంచుకో, అంతవరకు ఏదో చికాకు వస్తుంది, గ్యారంటీగా వస్తుంది. నేను చాలాసార్లు చూసి వీళ్ళకి చూపిస్తూ ఉంటా, వాయువ్యం మీద కప్పుబడి ఉంటే ఆ కన్స్ట్రక్షన్ ఆగిపోతుంది, పూర్తి కాదు. ఇంకా అష్ట కష్టాలు పడి పూర్తి చేస్తాడు వాడు, బాహ్య సంకల్ప శక్తి ఉన్నవాడు అనుకో, పూర్తవుతుంది కానీ చాలా కష్టాలు పడతాడు. అదే నైరుతిలో బరువు వేసుకుంటాం అనుకో, అందుకే లారీలు వస్తాయి, ఇటుందుకు వేస్తారే అటు వేయమంటా నేను, కూలీ వాళ్ళకి మీకు డబ్బు అవుతుంది అక్కడ వేసుకుంటే తేలిక అని అక్కడ వేస్తారు, కూలీ వాళ్ళకంటే ఎక్కువ ఖర్చు పెడతారు పిచ్చి. నేను చాలాసార్లు చెప్పాను కదా, చాలాసార్లు మీరు చూసి కూడా ఉంటారు ఎఫెక్ట్. ఇచ్చేట బరువులు ఎప్పుడు దింపుకున్నా కన్స్ట్రక్షన్కి నైరుతిలోనే దింపుకోండి, కూలి ఎక్కువైనా సవ్యంగా జరుగుతాయి. ఇంకా వాస్తు అయ్యాక ఏం చదవమన్నాను, ముందు నైరుతి నుంచి ఆగ్నేయం వెళ్ళి, ఆగ్నేయం నుంచి వాయువ్యం వచ్చి, ఇటు ఆగ్నేయం నుంచి ఈశాన్యం వచ్చి, వాయువ్యం నుంచి ఈశాన్యం కలిపి కల్చర్ నాటి. మీలో ఏం చెప్పాను, ఇవన్నీ కూడా జీవితానికి పనికొచ్చే శాస్త్రాలు ఇవి, ఇవంతా అడుగడుగున మీకు ఉపయోగపడతాయి కదా. ఆఖరికి టేబుల్ వేసుకున్నా కూడా మీకు ఎదుర్కొన్నా టేబుల్ పెట్టుకుంటే నైరుతి వైపు బరువు ఉండాలి, ఈశాన్య వైపు ఖాళీగా ఉండాలి టేబుల్. ప్రతి బిట్టి అంతే, పిండాండం బ్రహ్మాండ సమన్వయం. మూడు వారాల మిగతా పూర్తి చేస్తాను. అచ్చేత మీరు ఎలా చేసుకుంటారంటే, ఇప్పుడు ఇంతవరకు చెప్పుకున్నాం కదా, దీన్ని మీరు రుబ్బండి ఆదివారం వరకు, ఎక్స్పర్ట్ అయిపోవాలి. ఇదే మళ్ళా కొత్త దాటికి వెళ్ళకండి, మీరు ఇదే తిప్పుకోండి, క్లాస్ వైజ్గా పెట్టుకోండి, ప్రతి 10 నిమిషాలకి ఓంకారంలోకి ఎడుకోండి, వింటో టేప్ వింటో. అప్పుడేంటవుతుంది లాభం మీకు, ఆ మానసిక స్థితి అలా ఉండటం అలవాటవుతుంది. అరగంట చదువుకోవటం, 10 నిమిషాలు టేప్ వింటాం. టేప్ ఏంటంటే సహా ఆత్మరాజ్య స్థాపన టేపులు. అది అది రూల్ అలా పెట్టుకుని చేయండి. భోజనానికి అరగంట పెట్టుకోండి, అప్పటికి అయిపోవాలి. లేదు ఫ్రూట్స్ ఎక్కువ తినండి, కడుపు రెండేట ముఖ్యం కదా. బయలుదేరుతున్నా, టైం ఏంది.